the forces of destruction have cornered the money assets of the world and have turned the tide of prana, which automatically crystallizes into money and the financial wealth of the world, towards entirely material, separative and personal ends. It is not easily available, therefore, for the spread of culture, of goodwill, and this applies equally to the money which is in the hands of the aspirants as in the hands of those who are purely selfishly minded. Try to learn how pranayama crystallizes the money of the world. Many aspirants have not learnt to give with sacrifice. Guru Gari Yoka Sushmikana Sadhana Jala Kul Mahasi Rasana 28 Rushala Bahya Abhivyakti Karana Gurunchi Manam Matladukuntunnam. ప్రపంచంలో 10 రకాలైనటువంటి స్కూల్స్ ఆఫ్ థాట్, 10 రకాలైనటువంటి విద్యలు నేర్పబడతాయి అని మనం కిందటి క్లాసుల్లో చదువుకున్నాం, గుర్తుంది కదా? ఈ 10 స్కూల్సే పంచముఖి గాయత్రి యొక్క 10 చేతులు, దశ మహావిద్యలు. ఇవేమి మనకి కొత్త కాదు, కానీ గాయత్రి దానికి 10 చేతులు అంటే ఆ విజ్ఞానం పోయింది, ఆ భాష మనం మర్చిపోయాం. ఇంచేత చచ్చినట్టు మనం కొత్త భాష నేర్చుకోవాల్సిందే. ఈ కొత్త భాష నేర్చుకోవటంలో ప్రాణశక్తి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రాణాయామము 2 రకాలుగా చేసుకోమని చెప్పాను నేను, దీర్ఘ ప్రాణాయామము లేకపోతే లోమ విలోమ ప్రాణాయామం. అది చాలా ముఖ్యమైనది. ఈ విద్యలు, ఈ ఆధ్యాత్మిక విద్యలు మీరు నేర్చుకోవాలి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఉద్యోగాలు చేయక్కర్లే. చుట్టూ అర్థమవుతుంది కదా, మీకు కావలసినటువంటి ఆహారము, మీకు కావలసినటువంటి బట్టలు, మీకు కావలసినటువంటి ఉండటానికి కావలసినటువంటి వనరులకి ఉద్యోగాలు అక్కర్లేదు. అనేక సార్లు నేను ఉదాహరణ చెప్పాను. నేను ధోనివాలా బాబా, ఆయనకి ఏంటి అలవాటు అని చెప్పాను, చనిపోవటం అలవాటు. 3 వచ్చేది చనిపోయేవాడు, ప్రజలందరికీ కోపం వచ్చి బాధ వచ్చి అందులో అంత మహానుభావుడు చనిపోయాడని ఆయన సమాధి కట్టేవారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంకోళ్ళు ప్రత్యక్ష అయ్యాడు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది దీనికి. కానీ చావు బతుకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలి డబ్బు లేదు అంటే నర్మదా నది ఒడ్డున ఉంటూ ఉండేవాడు, ఇంత ఇసుక తీసి ఇచ్చేవాడు బంగారం అయిపోయింది, అది అమ్ముకునేవాళ్ళు. ఒక రాణి గారు, ఇంత గొప్ప ఆయనకి నేనేదో ఇవ్వాలనుకుని, కాస్త జాగ్రత్తగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి, రాణి గారు ఆయనకి ఇవ్వటానికి వచ్చింది. ఎవరికి? ఇసుక తీస్తే ఆ ఇసుక బంగారంగా అయిపోయేటటువంటి వ్యక్తికి ఇవ్వటానికి వెళ్ళింది. మన మూర్ఖత్వం అలా ఉంటుంది. గురువులకి అంశదానము, సమయదానము, ప్రతిభాదానము చేస్తామంటే మీరు దానం చేస్తున్నాం అనేటువంటి అపోహ పోగొట్టుకోండి. మీరు దద్దమ్మలు ఇచ్చేది ఒక్కటే మీకు మిగిలేది, మిగతాదంతా మీ స్వార్థం కోసం ఉపయోగించుకునేదంతా కూడా దొంగతనమే. మిగిలేది గురువులకి ఇచ్చేది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మీకోసము, మీ కుటుంబం కోసము, దానికోసము మీరు చేసుకున్నటువంటిది మీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి భ్రమలో ఉన్నారు తప్ప అది ఉపయోగపడదు. ఆ భ్రమలోంచి మీరు ఎంత తొందరగా బయటకు వస్తే ఈ దశ మహావిద్యలో కూడా నేర్చుకునేటటువంటి అర్హత మీరు సంపాదించుకుంటారు. కాబట్టి పేర్లు మాత్రమే ఉంటాయి దశ మహావిద్యలని, నేర్చుకునేటటువంటి పాయింట్ ఏ ఉండదు. రాణి గారు ఆయనకి ఇవ్వటానికి వచ్చింది. ఏమిచ్చింది? ఒక చాలా ఖరీదైనటువంటి సిల్క్ శాలువా మీద బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించినటువంటి శాలువా ఒకటి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయనకేమో నేను తీసుకెళ్ళి తన దగ్గర వెలుగుతున్నటువంటి ధూళిలో పడేసాడు. పడేసరికల్లా అయ్యో అనవసరంగా ఈయన గొప్పవాడు అనుకుని నేను ఇచ్చాను. నేను నాదిగించకుండా పోయేది అనుకుంటూ ఉంటే అక్కడికే అది బూడిద అయిపోయింది. సిల్క్ ఎంతసేపు నిప్పులో పడగానే సరే అలా చేతి పెట్టే విచ్చేసింది. వినటానికి ఇది బాగానే ఉంది, అలా చేసి చూపించారు వాళ్ళు ఈ కాలంలోనే అని వింటున్నాం మనం. సిద్ధిసాయి సిద్ధిసాయి తర్వాత సత్యసాయి దాన్ని చేసి చూపిస్తున్నాడు. గణపతి సత్యనారాయణ స్వామి దాన్ని చేసి చూపిస్తున్నాడు. ఆయన ఇంకా బాబాగా పేరు చెందకముందు, మహాత్ముడుగా పేరు చెందకముందు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ కాలనీలో చిన్న యజ్ఞం చేశారు. అప్పటికి ఆయనకి ఇంత పేరు రాలేదు. వైలిన్ ఎవరి దగ్గర నేర్చుకున్నాను నాకు ఆయన పేరు గుర్తు రావటం లేదు, కానీ వైలిన్ అది వాయిస్తూ ఉండేవాడు రాత్రల్లా తెగలల్లా. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్స్ అందరూ కూడా విసిగెత్తిపోయి ఈయన అక్కడి నుంచి పంపించేద్దాం ఇక్కడ కూర్చొని రాత్రిలో వైలిన్లో అవి వాయిస్తూ ఉంటే అట్టా మాకు తలనొప్పిగా ఉంది అనుకుంటే ఆయన ఏం చేశాడు, హై టెన్షన్ వైర్స్ రెండు రెండు చేతులతో పట్టుకున్నాడు. 132,000 కేవీ ఏదో చూసి ఇలాగా గీతలు గీసి చుట్టూరా కంచె వేసి ఉంటుంది చూసారా, దాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. ఏమంటారా చూశానండి, అంతటా అక్కడ ఆ కాలనీలో ఆయన పేరేంటంటే కరెంటు బాబా అని. ఇప్పటికీ డాక్టర్ సత్యనారాయణ స్వామి అంటే ఏం తెలియదు, కానీ ఇంత చేస్తున్నా ఆయన దగ్గరికి అడుక్కోవటానికే వెళ్తున్నాను తప్ప బాబు నువ్వు విద్య ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా పట్టుకోగలిగావు కరెంట్ తీగని మాకుంటూ. అది నేర్చుకోనంత వరకు అలాంటి గురువులు వస్తూనే ఉంటారు. మనం పిచ్చివాళ్ళం లేదా వాళ్ళ దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతూ ఉంటాం. సర్వసమర్థుడికి మీరు అడిగే ఉద్యోగాలు మీరు అడిగేవి అంత అదే ఇక్కడ చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ద ఫోర్సెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ హ్యావ్ కార్నర్డ్ ద మనీ అసెట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యావ్ టర్న్డ్ ది టైడ్ ఆఫ్ ప్రాణ విచ్ ఆటోమేటికల్లీ క్రిస్టలైజెస్ ఇన్ టు మనీ అండ్ ద ఫైనాన్షియల్ వెల్త్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి డాలర్స్ అయినా కావచ్చు, రూపీస్ అయినా కావచ్చు, ఎన్నులైనా కావచ్చు, రూబుల్స్ అయినా కావచ్చు, రకరకాల దేశాలకి రకరకాలైనటువంటి ధనాలు ఉన్నాయి. కానీ ధనం అంతా కూడా ప్రాణాయామమే, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాణాయామాన్ని అయినా నువ్వు నేర్చుకో, లేకపోతే ప్రాణాయామం నువ్వు నేర్చుకోలేవు కనుక కనీసం నీ ధనాన్ని నువ్వు సవ్యంగా వినియోగించుకుంటే. ఎలా వినియోగించుకుంటావు చెప్పింది అర్థమవుతాను కదా, రెండు చేయమంటున్నాను నేను. ప్రాణాయామం అయినా నేర్చుకో, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునైనా సద్వినియోగం చేయి. ప్రాణాయామం కనుక నువ్వు నేర్చుకోగలిగితే నీ ముందుకు అప్పటికప్పుడు ధనం క్రిస్టలైజ్ అయిపోతుంది, అది అవటం లేదు. అది నేర్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మన దగ్గర. అప్పుడు రెండో పని మనం చేయగలం సులభంగా. ఏంటి రెండో పని? ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేదే ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇక్కడ చాలా సీరియస్గా జ్వాలాకులు ఏం చెప్తున్నానంటే లాస్ట్ పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ లైన్, మెనీ ఆస్పిరెంట్స్ హ్యావ్ నాట్ లెర్న్ టు గివ్ విత్ సాక్రిఫైస్. సాధకులు కూడా ఈ ధనాన్ని నాటుకోవడం తెలియలేదు. సాక్రిఫైస్ అంటే యజ్ఞము. గురువు గారు ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక తండ్రి చాలా ఆస్తి ఉన్నటువంటి తండ్రి, తన పిల్లల్లో ఎవరికి ధనాన్ని ఇవ్వాలి అని ఆలోచించి ఒక పావలా ఇచ్చాట నలుగురికి. పిల్లలకి ఎంత ఉండి బోళ్ళు మండిపోయి ఉంటుందో ఊహించుకోండి, చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి పావలా ఇచ్చాడు నలుగురికి. ఇచ్చి దీన్ని సద్వినియోగం చేసిన వాళ్ళకి నా ఆస్తి ఇస్తానన్నాడు. కథ అందరికీ తెలుసు అనుకుంటాను, ఈ కథ తెలుసే కదా, తెలుసా తెలియదా, ఇస్తానో చెప్పండి. తెలియదు ఏంటా కదా, అందరికీ ఉపయోగపడేటట్టు నువ్వు చేయాలి అంటే ఒకడు ఏం చేశాడు, ఆ పావలా తీసుకుని దాచుకున్నాడు అటకలో కింద దాచుకున్నాడు, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడదామని. కానీ వాడి జేబులో అనేక పావలాలు ముందు నుంచి ఉన్నాయి, ఈ పావలా వాడికి అక్కర్లేదు అనుకున్నాడు మొదటి వాడు, అటక కింద పెట్టాడు. రెండో వాడు ఏం చేసుకున్నాడు, అక్కడ ఏదో బఠానీలో ఏవో ఉంటే కొనుక్కు తినేశాడు. మూడోవాడు ఆ నాలుగు నాలుగుతో వచ్చే బఠానీలు అవి కొని ఇతరులకు పంచిపెట్టాడు. మూడోవాడు నాలుగో వాడు ఆ పావలాతో వచ్చినటువంటి పదార్థాన్ని యజ్ఞంలో వేశాడు, యజ్ఞంలో ఆహుతిగా వేశాడు. ఈ కథలో గురువు గారు చెప్పింది ఏంటి, ఏం చేయమని చెప్పారు? అటెక్ కింద పెట్టుకోమన్నారా, మీ డబ్బును మీరే తినేయమన్నారా, లేకపోతే మీ డబ్బు ఇంకోళ్ళకి పంచమన్నారా, లేకపోతే డబ్బుని ఇందులో వేయమన్నారు? మరి మనం ఇద్దరు వేస్తున్నాగా, ఏం రిజల్ట్స్ వస్తున్నాయి? ముందుకు రావటం లేదు అంటే ఈ సెంటెన్స్ మళ్ళీ మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి, మెనీ ఆస్పిరెంట్స్ హ్యావ్ నాట్ లెర్న్డ్ టు గివ్ విత్ సాక్రిఫైస్. ఎందుకంటే త్యాగమయ బుద్ధితో నువ్వు ఇవ్వటంలే, ఇది నేను ఇస్తే నాకు ఈ లాభం వస్తుందని ఇస్తున్నావు. వస్తుంది లాభం, అందులో డౌట్ ఏమీ లేదు, రాదు అని మాత్రం ఎవరు అంటలే. కానీ త్యాగమయ బుద్ధితో మాత్రం నువ్వు ఇవ్వటంలే, రావణాసురుడి బుద్ధితో ఇస్తున్నాం మనం. స్వార్థము కొరకు నువ్వు ఏది చేసినా అది రాక్షసత్వమే. నువ్వు పూజలు చేస్తే చేయి, రాక్షసులందరూ చాలా పూజలు చేశారు. రావణాసురుడి కంటే గొప్పదైనటువంటి సాధకుడు మరి ప్రపంచంలో పుట్టాడు? అసంభవం అది. గురువులు వాళ్ళు పృథ్వీపై సర్గావతరణ ఇది ఇది అని వాడు అంత గందరగోళం పడిపోతున్నాడు. రావణాసురుడు ఉండుంటే మెట్లు వేసేసి ఉండేవాడు పృథ్వీపై స్వర్గానికి. ఆ శక్తి ఉంది అతనికి, వేయలేదు కాదు వేరే విషయం. ఇంకా మా యొక్క ధనాన్ని గురువుల ప్రణాళికకి మీరు ఇచ్చుకున్నప్పుడే అది కరెక్ట్గా నాటుకోవటం ప్రాణాయామం అవుతుంది. అది మీకు అర్థం అవ్వాలి. ప్రాణాయామం అంటే గాలి పీల్చుకుని వదలటం కాదు. ప్రాణాయామము అంటే శక్తిని ఉపయోగపడేటటువంటి రీతిలో ఉపయోగించుకునిట. నిన్న కూడా పూజలో ప్రాణాయామం చేశారు, చూసారు ఏం ప్రాణాయామం? ప్రతించగలండి అంతే. కర్మకాండ మాత్రమే ఉంది తప్ప కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది? ఓ డాక్టర్ యొక్క ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాప ఉంది, చాలా పెద్ద డాక్టర్. డాక్టర్ ఏం చేస్తాడు? స్టెతస్కోప్ పెట్టుకుని ఇలా చూసి మందు రాస్తాడు. అది చూస్తుంది ఆ పాప రోజు. అంతే ఈ పాప కూడా ఆకలి ఏం చేస్తుంది? స్టెటస్కోప్ పెట్టుకుని ఇలా చూసి రాస్తుంది. మీరు చేసేటటువంటి ప్రాణాయామము ఆ పాప కంటే ఘోరమైంది అవునా కాదా? ఎందుకంటే కనీసం ఆ పాప స్టెటస్కోప్ కరెక్ట్గా పెట్టవలసిన చోట పెడుతుంది. తండ్రి ఎక్కడ పెడుతున్నాడు అక్కడ? ఇక్కడ ప్రాణాయామం మీరు చేస్తున్నప్పుడు ఇందుకు చెప్తున్నాను. ఇప్పుడు కర్మకాండల నుంచి కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోకపోతే కర్మకాండ ఫలితాలు ఇవ్వదు. కానీ కర్మకాండ తెలీదు జ్ఞానం ఉంది వేస్ట్, రెండు ఉండాలి. కర్మకాండ ఉండాలి, దాని వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానము ఉండాలి. డాక్టర్కి ఉన్నటువంటి జ్ఞానము ఉండాలి, స్టెటస్కోప్ పెట్టి చూసే కర్మకాండ ఉండాలి. వాడి జ్ఞానం అవుతూ ఉంది కానీ వాడు స్టెటస్కోప్ పనిచేయటం లేదు, చూపిస్తుంది చేయలేదు కదా. కానీ జ్ఞానం ఉంటే స్టెటస్కోప్ లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పద్ధతి ఏదో ఆలోచిస్తాడు. ఇంకేంటి జ్ఞానం ఉంది కనుక, జ్ఞానం లేకపోతే ప్రత్యామ్నాయం ఉండదు. అంచేత నేడు ప్రకృతిలో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాణాయామ పద్ధతులకు వనరులకి ఉన్నటువంటి సంబంధం. ప్రాణాయామం కరెక్ట్గా తెలుసుకున్నటువంటి వాడికి డబ్బు కొదవ ఉండదు, అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దాని గురించి సాధకులకు కూడా ఏమీ తెలియదు అని చెప్తున్నాడు. చేత మనం గాభరా ఏం పడక్కర్లేదు. కానీ చెప్పింది చెప్పినట్టు మీరు చేసుకుపోతూ ఉంటే రాబోయేటువంటి 3 సంవత్సరాలలో ఋషులు చేసేటటువంటి అనేక చమత్కారాలు మనం కూడా చేయగలుగుతాము. కానీ ఎప్పుడో 3 సంవత్సరాల పాటు మీరు ఎంత చేసుకుంటూ ఉంటే ఇంట్లో ప్రతిరోజు 2 గంటల పాటు మీరు చేసేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడూ బ్రేక్ రానివ్వకండి. ఆహారమైనా మానేయండి కానీ దేనికి బ్రేక్ రానివ్వకండి. ముఖ్యంగా ప్రాణాయామం మీరు చేసేటటువంటి 15 నిమిషాలు చాలా లోతుగా గాలి పీల్చుకోవడం, పూర్తిగా గాలి వదలడం. గాలి వదులుతున్నప్పుడు మీ బజ్జ ఎన్ని కూసుకు తగలాలి అనే ప్రయత్నంతో అతి సర్వత్ర వర్జీతం చెప్తున్నాం కదా అని అలా నొక్కుకుంటూ పోయి మాస్టర్ ఉరికెట్టేసింది. ఏం చేస్తారు మాస్టర్, అతిగా చేయమని ఎక్కడ. మీరు ఆ కామన్ సెన్స్ మాత్రం ఉపయోగించుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. యాక్సిడెంట్స్ టు ఇండివిజువల్స్ ఆర్ ద రిజల్ట్ యూజువల్లీ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫోర్స్ అండ్ దట్ దీస్ ఎక్స్ప్లోజన్స్ ఆర్ కాజ్డ్ బై ద హేట్రిడ్స్ అండ్ ది అన్కైండ్ థాట్స్ అండ్ ది క్రిటికల్ వర్డ్స్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్.
The world situation is not caused by the ambitions of any one person or race, or by materialism, aggression, and pride of any one nation. It is not basically the result of wrong economic conditions existing in the world at this time. It is caused entirely by the widespread hatred in the world, hatred of people and of races, hatred of individuals and those in power, or of influence, and hatred of ideas and of religious beliefs.
ఈ పుస్తకము మనం ఎందుకు చదువుకుంటున్నాం? ఎందుకు చదువుతున్నాం ఈ పుస్తకం? మన లక్ష్యం ఏంటది? గురువుల ఆశ్రమాల బాహ్య ప్రకటీకరణ ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ పుస్తకంలో చెప్పినట్టు మీరు ఆచరించగలిగితే గురువుల యొక్క ఆశ్రమాలు బాహ్య జగత్తులో మన ముందే ఏర్పడతాయి. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. నేను మా కాలేజీలో స్పెషల్ తెలుగు ఒక సబ్జెక్ట్ ఉండేది, దానికి ఒక లెక్చరర్ ఉండేవాడు. సాంస్క్రిట్కి లెక్చరర్ లేడు. నేను జరిగిన కొత్తలో 3 ఏళ్లలో స్పెషల్ తెలుగు లెక్చరర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. కొత్తగా సాంస్క్రిట్ లెక్చరర్ని అపాయింట్ చేశారు. ఎందుకు? మీరు ఏమైనా చెప్పగలరా ఎందుకు? స్పెషల్ తెలుగు క్లాసులు ఎవరు చదవటం లేదు. తెలుగు ఎవరు చదవకపోతూ ఉంటే ఇంకా స్పెషల్ తెలుగు ఏమి నాకు తెలియదు. స్పెషల్ తెలుగులో ఏం చెప్తారు? కానీ ఆ సబ్జెక్ట్ ఇస్తారు. సాంస్క్రిట్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు లెక్చరర్ లేడు, లెక్చరర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అంచేత గురువుల యొక్క ఆశ్రమాల బాహ్య అభివ్యక్తీకరణ జరగాలి అంటే మీరేం చేయాలి? గురువుల యొక్క వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నాళ్ళో వాళ్ళ ఆశ్రమాల్లో, దాని మీద మీరు రుచి చూపిస్తే వాళ్ళు వస్తారు. మా అమ్మాయి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఈ పనే అడుగుతూ ఉంటే గురువుల్ని వాళ్ళు చేయరు అని మాత్రం నేను అంటాను. ఇంకంటే మీ వయసు ఎంతుందా, మీరు ఎన్ని జన్మలు వచ్చినా ఇలాంటి కోరికలే ఉన్నాయి అంటే ఇంకా మనం పరిణామ క్రమంలో బాల్యదశలోనే ఉన్నాము అని అర్థం. అది తప్పు కాదు. కానీ జ్వాలాపూర్ మహర్షి పుస్తకాలు వినేంతటువంటి స్థాయిలో మీరు కూర్చుని వింటున్నారు అంటే ఖచ్చితంగా మీరు బాల్యావస్థను దాటిపోయారు. కానీ చదువుకోవటం అనేది ఎప్పుడూ ఎవరికి నచ్చదు. ఇష్టపడేవాళ్ళు చేయడు, మంచిది కనుక చేస్తారు. అది మాత్రం అప్పుడు గుర్తుంచుకోండి. మిగతా లెక్చరర్స్ వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఏడుస్తే కాలేజీకి వెళ్ళేవాడి. అప్పుడు వీళ్ళ కార్తీక్ మనవాడు తప్పదు మాస్టర్ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళేవాడి. లేదా ఇష్టపడి వెళ్ళాం, ఇంటికి వెళ్తాం. ఉద్యోగం ఎవడైనా ఇష్టపడి చేస్తానే ఏంటి? ఎందుకు చేస్తాడు అంటే చేయకపోతే బతిలేదు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. కానీ సైంటిస్టులు రాత్రి పగలు కూర్చొని రీసెర్చ్ చేస్తారే, అది గతి లేక కాదు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఇష్టం కనుక. తేడాది ఋషుల ఆశ్రమాల యొక్క బాహ్య అభివ్యక్తీకరణ జరగాలి అనే కోరిక మీకు ఉంటే వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారో ముందు మనకు తెలియాలి. దాన్ని తెలియటానికి నిన్న మొన్న మనం కొన్ని పాయింట్స్ చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతుంది. ఈథరిక్ వెబ్ చిరిగిపోతుంది. గురువులు మనలో మాట్లాడటానికి దగ్గరగా వచ్చేశారు. వాళ్ళ మౌనం ఏడనాడిపోతున్నారు అని విన్నాం. అది కాకుండా గత 5000 సంవత్సరాల నుంచి 10 రకాలైనటువంటి సమూహాలు ప్రపంచంలో పనిచేస్తున్నాయి అని కూడా నేను చెప్పాను. నేను 10 రకాల స్కూల్స్ ఇలా ఏం చదువుకుంటున్నాం. ప్రాణాయామం మనకి అంత సులభంగా వండబట్టదు. కానీ ప్రాణశక్తిని నాటుకోవటం మనం చాలా తేలిగ్గా నాటుకోగలం. మన చేతిలో ఉంది డబ్బు, దాన్ని ఎక్కడ నాటుతారు అనేది మీ చేతిలో ఉంది. ప్రాణాయామంతో డబ్బు సంపాదించటం అనేది అంత తేలిక కాదు. కానీ డబ్బు నాటుకుని డబ్బు సంపాదించుకోవటం అనేది చాలా సులభం. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ చేసేది అది. కొంతమంది అంటారు కదా, అసలు వాళ్ళు మట్టిని ముట్టుకుంటే బంగారం అయిపోతుంది అంటాం. కొంతమంది బంగారాన్ని ముట్టుకుంటే మట్టి కూడా అవ్వదు. అసలు అక్కడే ఉండదు బాబా, మట్టి అయినా ఉంటే బాగుండదు. దీనికి మన బాల్య బుద్ధి ఏం చెప్తుందంటే ఇతరుల మీద అబంధాలు ఇస్తుంది. భార్య మొగుడు మీద, మొగుడు భార్య మీద, పిల్లల మీద తండ్రి, లేకపోతే పిల్లలు తండ్రి మీద. కానీ మీకు అలాంటి స్థితికి తగిన కాబట్టే అలాంటి వాళ్ళు వచ్చారని మీరు ఎందుకు అర్థం చేసుకోరు? మీరు అదొక్కటి అర్థమైపోతే ఇళ్లలో జరిగేటువంటి అనేక తలనొప్పులు దూరం అయిపోతాయి. ఎవరి అదృష్టాలు ఏం కాదు, అది అర్థం చేసుకోండి. నేను చాలా చాలాసార్లు చెప్తున్నాను.
మీ అదృష్టం మీదే, భర్త అదృష్టం కానీ పిల్లల అదృష్టం కానీ మీకు వర్తించదు, మీ అదృష్టం కానీ పిల్లల అదృష్టం కానీ మీకు వర్తించదు, అలాగే మీ అదృష్టాలు నాకు వర్తించవు, నా అదృష్టం మీకు వర్తించదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కడంతా తేడా వస్తుంది అంటే, ప్రతి మనిషికి కూడా భౌతిక శరీరం, స్థూల శరీరం ఉన్నట్టు ప్రాణమయ శరీరం కూడా ఉంటుంది. ఇది మనకు తెలుసు కదా. ఈ ప్రాణమయ శరీర స్థాయి బట్టి మీకు వనరులు ఏర్పడతాయి. ఇంకా అక్కడ వనరులు ఉన్నా ఉపయోగించుకోలేరు. డబ్బున్న వాళ్ళు చాలా డబ్బు సంపాదించేసుకుంటారు, సంపాదించుకున్నాక వనరులు ఏది ఉపయోగించుకోలేరు. వేసే వేసుకుంటే ఆస్తమా వస్తుంది, అన్నం తింటే కడుపు మండుతుంది, అయిపోయింది. వాళ్ళ ప్రాణశక్తి వాళ్ళు ఖర్చు చేసేసుకున్నారు. ఈ డబ్బున్న వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏమి పని చేయక్కర్లేకుండా అన్ని వనరులు వాళ్ళకి వచ్చేస్తున్నారు. మంచి డబ్బు సంపాదించేవాడు వాళ్ళకి నౌకరు. అది అర్థమవుతున్నాయి, మీ మోహాల వల్ల, మీ పిచ్చితనం వల్ల. మరైతే పిల్లల ఇంటి నుంచి గింటేందని నేను చెప్తున్నాను, అది నేను చెప్పటం లేదు. గురువుల యొక్క ప్రేమ అసలు ఎంత ఉంటుందో మీకు అర్థం కాలేదు. అసలు నిజమైనటువంటి ప్రేమ ఏంటో గురువుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. మీకున్నది ఏంటి అంటే మోహం. ఇంచేత ఈ ప్రాణాయామము, యో ప్రాణాయామం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 84,000 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 84 ప్రాణాయామాలు, అందులో ఇంకా ముఖ్యమైన 64, అందులో ఇంకా ముఖ్యమైనవి 32. ఆ 32 ప్రాణాయామాలతోనే లలితా సహస్రనామం రాయబడింది. లలితా సహస్రనామంలో 32 రకాల ప్రాణాయామాలు చెప్పబడతాయి. దాన్నే 32 రకాల దీక్షలు అంటాం. అదే విక్రమాదిత్యుడు యొక్క సింహాసనంలోని ముట్లు ఏంటంటారు దాన్ని, భక్తిసి సింహాసనంలో సాలభంగులా ఉండే అంతేనా, అది 32 కథలు చెప్తాయి. చివరకు నేను ఎక్కడానికి వీలు లేదు అనుకుని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడు వాడు. అది ఆ కథ మనకు అనవసరం. కానీ 32 ప్రాణాయామాలలో కూడా 16 ప్రాణాయామాలు, 16 నుంచి 8, 8 నుంచి 3, 3 నుంచి 2, ఆ 2 నేను మీకు చెప్తాను. నేను దీర్ఘ ప్రాణాయామము, లోమ విలోమ ప్రాణాయామము, దీనికి మించినటువంటి ప్రాణాయామాలు లేవు. మిగతావంతా కూడా మీ రెండింటిని ఉపయోగించుకునేటటువంటి ప్రాణాయామాలు. అర్థమైందా? ఫండమెంటల్గా బేసికల్గా ఇదే. ఇది మీరు ఎంత బాగా చేసుకోగలిగితే అంత మంచిది. డీప్ బ్రీదింగ్ ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మాత్రము మీరు రెండు బిందువుల మీద దృష్టి ఉంచుకోవాలి అని చెప్పాను నేను. బాహ్య కుంభకము, అంతఃకుంభకము. మామూలుగా ఉన్నప్పుడు మీరు మామూలుగా ఎంతసేపైనా చేసేసుకోవచ్చు, ఏం ప్రమాదం లేదు అని కూడా చెప్పాను నేను. కానీ అంతకంటే ముఖ్యం ఏంటి అంటే నాటుకోవటం. దాన్నే మనం అంశదానము అంటాం. గురువుల యొక్క ఈ బాహ్య అభివ్యక్తి కరణకి మీరు ఎంత మీ ధనాన్ని ఉపయోగించుకోగలిగితే మీకు అంత పెద్ద లింకు గురువులతో ఏర్పడుతుంది. గురువులతో లింకు ఏర్పడితే లాభం ఏంటో తెలిసింది కదా. గురువులతో లింకు, వాళ్ళకి ఎంత ప్రేమ అంటే మన మీద కాలు పెట్టి తన్నినా లింక్ వచ్చేసింది అంటాడు వాడు. ప్రేమతో కాదు, అసహ్యంతో నువ్వు కొట్టినా యోగం అయిందిగా, స్పర్శ అయిందిగా చాలు అంటాడు వాడు. వాళ్ళ ప్రేమ, ఆ ప్రేమ మీకు అర్థం అవుతుంది. 95,000 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక సత్య సంఘటన నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇచ్చేట ఆ సంఘటన గురించి నాకు చెప్పినటువంటి వాళ్ళు నాకు చాలా నమ్మకం, వాళ్ళు అబద్ధం చెప్పారని. ఈజిప్షియన్ జనరల్స్లో ఒక అతి ముసలైనటువంటి గురువు, ఇప్పుడు మహాగురువు అయిపోయాడు ఆయన, కానీ అప్పుడు మహాగురువు కాదు ఆయన. మంచి స్థమ్మ, మంచి వ్యక్తి అనుకోండి, గురువు కూడా కాదు, ఒక మంచి వ్యక్తి. దాహంతో, అలమటిస్తూ, ముసలాడు, మూణుకుతో వెళ్తున్నాడు అడవిలో. అదే అడవిలో ఒక యువకుడు అయినటువంటి ఒక క్రూరుడు, అంటే ఈ కాలంలో అనుకుంటా అంటే డకాయిట్ అనుకోండి, వెళ్తున్నాడు దండి పెడు, మంచి నీళ్ళు కావాలన్నాడు. డాట్ 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 అంటే ఆ డాట్ డాట్ డాట్లో ఏముంది, తిట్టు ఉంది. అతను వచ్చి తిట్టి తిట్టాడు, ముసలాడా అని మిగతా తిట్లన్నీ తిట్టి, నీ కింద కూడా మంచి నీళ్ళు, చావు దగ్గర ఉన్నప్పుడు అని కావాలతో ఒక టాపిక్ అన్నాడు. అసలే ముసలి ప్రాణం. ఆ టాపిక్ శ్వాస వచ్చేసింది, నువ్వేం పట్టించుకోలేదు, ఊడిపోయాడు. 95,000 సంవత్సరాల కింద జరిగినటువంటి ఆ సంఘటన. ఈ మధ్యన ఆయన అనేక జన్మలు ఎత్తుంటాడు, వీడు అనేక జన్మలు ఎత్తుంటాడు. అలహాబాద్లో
ఫ్రీడర్ అనేటటువంటి ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్గా పుట్టాడు. 1920s ఉన్నాడు ఆయన. నేను పేరు నాకు ఇప్పుడు గుర్తురావుతుండేది. ఈ గురువు మహాగురువు అయితే హిమాలయాల్లో ఉన్నాడు. అప్పుడు అతని దూరదృష్టిని టెలిస్కోప్ ఉపయోగించి అంతా వెతికాడు. ముందు ఈ జ్ఞానం ఎవరికి చెప్పాలి, నేను ఎవరి ద్వారా ప్రపంచానికి అందజేయాలి. వీడు కనిపించాడు. 97,000 సంవత్సరాల కిందట ముసలిపీనిగా డాట్ 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 నువ్వెందుకురా బతుకుండటం అని సాచి కాలు పెట్టి తంటే వీడు కనిపించాడు. సరే నీకు ఇస్తున్నాను ఛాన్స్ అనుకున్నాడు. వాడికి చెప్పలేదు. తర్వాత పరిస్థితుల కాలచక్రంలో 5-6 సంవత్సరాలలో ఆ వ్యక్తి ఈ గురువు చెప్పింది వినేటటువంటి స్థితికి వచ్చాడు. తెచ్చుకున్నాడు ఆ స్థితికి మేడం బ్లావెట్స్కి ద్వారా తెచ్చుకున్నాక అతని ద్వారా ఈసోటరిక్ బుద్ధిజం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయించాడు. And hatred of ideas and religious belief, ee rakamainatuvanti asanyam ekkadunna kuda dani parinamam valla ee pramadalu jarugutunnayi tappa inka ee short circuit aipoyindi manushu kalipoyi chachipoyaru. ఇవన్నిటికీ కారణం ఒకటి, అది గుర్తుంచుకోండి. ఈసారి మీరు పేపర్లో కానీ ఎక్కడ కానీ ఇది జరిగితే మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు తప్పు చేశారు అందువల్ల చచ్చాడు కదా మంచి శాస్త్రం అయింది అన్నారు అనుకోండి, ఏ విధమైన ఆలోచన అయింది అది అన్కైండ్ థాట్ తయారైతే అది వద్దు. మళ్ళా మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, అమ్మో ద్వేషం వల్ల, దయారహితమైనటువంటి ఆలోచనల వల్ల, వ్యంగ్యం వల్ల. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటే నీకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే చాలదా ఏంటి, నీ వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే చాలదా ఏంటి. వన్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అండ్ వర్క్ ఫర్ ఇయర్స్ టు లెర్న్ లవింగ్ థింకింగ్. కానీ కిందనే గురువులు ఎంత దయామయులు అంటే జ్వాలాకులు లాంటి వాళ్ళు కిందనే మాట రాశాడు. అంచేది ఏదో చాలా సులభం అనుకుంటారేమో. ఏంటి చాలా సులభం, ద్వేషం లేకుండా ఉండగలగటం, దయారహితమైనటువంటి ఆలోచన ఉంచుకోవటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఇది నువ్వు ఈజీగా అలవడుతుందేమో కాదు. వన్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అండ్ వర్క్ ఫర్ ఇయర్స్ టు లెర్న్ లవింగ్ థింకింగ్. ప్రేమపూర్ణంగా ఆలోచించడానికి సంవత్సరాలు తరబడి నువ్వు చాలా కష్టపడితే తప్ప అది అలవాటు అవుతుంది. కానీ మనము దానికో షార్ట్ కట్ కనిపెట్టాం. పరిపాలయ అంటే ఏ రాజుని మనం క్రిస్టేస్తున్నాం, రాజుని న్యాయంగా పరిపాలించుగాక. న్యాయైన మార్గేణ మహి మహిషా గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త కాలే వర్షకు తల్లి. సకాలంలో వర్షం కురవాలి, అదే వర్షం కురవటలేదు హెట్రే ఆ మాట రాదు. కాలే వర్షకు పరిజన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ నక్కవేసిన. కానీ వాళ్ళని కానీ దీనిని కానీ మనమేమనం. ఎందుకంటే వాళ్ళు ఎందుకున్నారు అంటే మన యొక్క ఆలోచన వాళ్ళే, వాళ్ళ ద్వేషమే కదా. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మీద ద్వేషము వాళ్ళని అలా తయారు చేసింది అంతే కదా. వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం వాళ్ళని అడుగులోకి తరలిస్తుంది, వాళ్ళకి మన మీద ఉన్నటువంటి కసి ఇలా తిరుగుతుంది. అదేమంటే మనం ఏం చెప్తున్నాం, దేశం శోభ రైతు, ఈ దేశంలో అసలు ఏ విధమైనటువంటి శోభ ఉండకూడదు అనేటువంటి ఆలోచన. అపుత్ర పుత్రుల సంతు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి అని నువ్వు కరెక్ట్గా నాటుకుంటే నీకు పిల్లలు పుడతారు. ఆ నాటుకోవటమే ప్రాణశక్తిని ఉపయోగించుకోవడం. అది అంటే లేదా నోట్లో అంటాం కానీ ఆ ఆలోచన లేదు కనుక అక్కడ. అపుత్ర పుత్రుల సంతు, పుత్రుల సంతు పౌత్రుణ, పిల్లలు ఉన్న వాళ్ళకి మనవులు ఉండేదాక. అపుత్ర పుత్రుల సంతు, పుత్రుల సంతు పౌత్రుణ, నిర్ధన సధన సంతు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఉండేదాక. నిర్ధన సదనా సంతు జీవంతి సరదా అంటాం. డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, మనవులు ఉన్నారు, వయసు లేదు, చచ్చాడు పుట్టుకునని వెళ్ళారు అని చెప్పి ఏం చేయాలి, 100 ఏళ్ళు హాయిగా బతకచ్చు జీవంతి సరదా. ఈ ఆలోచన మీరు ఎంత మీ మనసులో తెచ్చుకోగలిగితే మీరు ఆ గురువుల యొక్క ప్రణాళికకి అంత సవ్యమైనటువంటి మార్గంలో మీ ప్రాణశక్తిని ఉపయోగించగలుగుతారు. ఇంకంటే వాక్శక్తి కూడా ప్రాణశక్తే, ప్రాణం అంటే డబ్బనే కాదు. కానీ ఇది ఎప్పుడు మీకు గుర్తొచ్చిందో అనుకుంటూ ఉంటే చాలా మంచిదని చెప్పాను నేను. గంట గంటగా అనుకోమని చెప్పాను, ఇక్కడ అనుకోమని చెప్పాను. దంచేత మనం ఇక్కడ చేస్తున్నదంతా కూడా గురువుల ప్రణాళికకి మీకు తెలియకుండా చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏం చెయ్యాలో అర్థమైంది కదా. ద్వేషం ఉండకూడదు,
గాంధీ గారి జీవితం అందుకుంటే అహింస ఎక్కడ ద్వేషం లేదు. చివరికి ఆయన అహింస ఎంత ద్వేషరహిత స్థితికి వెళ్ళిపోయాడు అంటే, నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని పిరికివాడలో కూర్చుంటే ఆయన ఒక్కడూ వెళ్ళిపోయాడు. ఫోన్ కలగడం అడిగిన విపరీతమైనటువంటి మారణహోమం జరుగుతూ ఉంటే ఈయన ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. ఎవరైనా చంపేయచ్చు అండి, అతను వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కత్తులన్నీ ఆయన కాళ్ళ ముందు పడేశాడు. ద్వేషము లేకపోతే మన కుటుంబాల్లో ఉండేటటువంటి అత్త కోడళ్ళ మధ్య దెబ్బలాటలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి దెబ్బలాటలు అసలు ఎంతసేపు, అప్పటికప్పుడు చంపేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ద్వేషం ఆగిపోతే మన ద్వేషం ఉంది అంటే నీ ఆలోచనలు అలా ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మనం చూసేటటువంటి తప్పు ఆ ఆలోచనలకి ఆజ్యం పోస్తాం. అవును అత్త అలాగే ఉంటుంది, అవును ఆడ గురించి అలాగే ఉంటుంది, అవును కాబోలేని వీళ్ళు ఎక్కడో మన జీవిత విధానంలో దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకేం తెలుసు మాస్టారు ఆ బాధలన్నీ, నాకు తెలుసు తెలుసు కనుకే నేను చెప్తున్నాను, దాన్ని ఇలాగ మీరు సవరించుకోవచ్చు. వన్ ఆఫ్ ద మో వన్ మస్ట్ హ్యావ్ ఇన్ఫినిట్ పేషెన్స్ అండ్ వర్క్ ఫర్ ఇయర్స్ టు లెర్న్ లెర్నింగ్ థింకింగ్. ఓన్లీ దెన్ కెన్ ద గ్రూప్ వర్క్. ద మెయిన్ వర్క్ ఈస్ టు ఇంప్రెస్ ద ప్లాన్ అపాన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, టు ఇంప్రెస్ ద ప్లాన్ అపాన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్. జనాభిప్రాయములో అసలు ఇలాగే ఒక దైవీ ప్రణాళిక ఉన్నది, ఈ సృష్టి మొత్తము కూడా దైవీ ప్రణాళికకి అనుగుణంగానే నడుస్తోంది అన్నది మీరు చెప్పాలి. ముందు మీకు ఇది అర్థం అవ్వాలి, మీకు అర్థమైంది కదా ఏంటి అర్థమవుతుంది మనకి, మానవ జాతి దైవీ ప్రణాళికలో ఒక భాగం. ఖనిజ జగత్తు ఉన్నట్టే, వృక్ష జగత్తు ఉన్నట్టే, జంతు జగత్తు ఉన్నట్టే మానవ జాతి కూడా ప్రకృతిలో ఒక భాగం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచర్. కానీ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ప్రకృతికి వీడేదో అది నియంతలాగా, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నీ వీడియే, ఐరన్ ఓర్ ఉందంటే తీసేది ఐరన్ ఓర్ అంతా తీసి ఏం చేయాలి, వీడి బిల్డింగ్స్లో పెట్టుకుంటాడు. పెట్రోల్, పెట్రోల్ కొంచెం సైన్స్ చదువుతున్న వాళ్ళకి తెలుసు, కొన్ని వేల సంవత్సరాలు ప్రకృతి కష్టపడితే భూమిలో పెట్రోల్ వస్తుంది. ఇందులో సైన్స్ చదివిన ఉన్నదా, సైన్స్ స్టూడెంట్స్ అనేది ఉన్నావా, ఏమవుతుంది తెలుసా సంగతి, అడవులు ఎర్త్క్వేక్ వచ్చి చెట్లన్నీ భూమిలో పడిపోతే, క్రాకింగ్ అనేటువంటి హై టెంపరేచర్ వద్ద హై ప్రెషర్ వద్ద జరిగేటువంటి రియాక్షన్స్ వల్ల మిల్లిమిల్లిగా చెట్టు పెట్రోల్గా మారిపోతుంది. ఆ పెట్రోల్ పృథ్వీ తన అవసరం కోసం తయారు చేసుకుంది. ఈ ఐరన్ ఓర్, ఈ రాగి, ఈ డైమండ్స్ ఇవంతా పృథ్వీలో ఉన్నటువంటి వైభవాలు, అది పృథ్వీ యొక్క వైభవాలు. నువ్వేం చేస్తున్నావు, తనంతా నాదంటున్నావు, తప్పు కదా. అందుకే అపరిగ్రహము అనేటటువంటిది పతంజలి యోగ సూత్రాల్లో స్ట్రెస్ చేసి చెప్తాడు. అపరిగ్రహం పృథ్వ దగ్గర నుంచి నువ్వు తీసుకోకు, మన ఋషులు వాళ్ళు బిల్డింగ్ కట్టలేక అనుకుంటున్నారా మీరు, పర్ణశాలలో ఉండేది మహా ఉంటే నువ్వు బతికేది 100 ఏళ్ళు. పృథ్వీ యొక్క పరిణామ క్రమంలో లక్షలాది సంవత్సరాలు సైంటిస్టులు చెప్తున్నారు. నువ్వు పొద్దు 100 ఏళ్లలో నువ్వు పృథ్వీని ఎంతలాగా పీడిస్తున్నావు అంటే పెట్రోల్ తీపిస్తున్నావు. ఆ పెట్రోల్ తీయటం వల్ల పృథ్వీ ఏం కోల్పోతుందో నీకు తెలుసా, నేను శరీరం నుంచి నెత్తులు పీకిస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది, నన్ను ఎందుకు పెట్రోల్ పీడుతున్నావు, తెలిసి పీకు ఎందుకు పృథ్వీ తయారు చేసింది, దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించు. పూర్వకాలంలో విషయాలు ఉపయోగించేవాళ్ళు కనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వనరుల్లో కూడా రత్నగర్భగా ఉండేది. ఇప్పుడు నీకు పరిణామ క్రమం తెలియదు, నువ్వు ఎందుకు జీవిస్తున్నావో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, కానీ అన్ని నీకే కావాలి తెచ్చుకో. ఇతరుల సొమ్ము తీసుకున్నవాడు ఏమవుతాడు, దొంగగా. దొంగకి ఏ పరిస్థితి వస్తుందో నీకు అదే పరిస్థితి వస్తుంది. అది ఇంప్రెస్ చేయాలి మనుషులకి, తెలియాలి ఇది తప్పు జరుగుతుంది, ఇలా జరగకూడదు. అందుకే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, సైకిల్ మీద వెళ్ళగలిగేటువంటి దూరంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వెహికల్స్ వాడకూడదు అని చెప్తాడు. జాలకు పరిస్థితి బట్టి కామన్ సెన్స్ గురువులకి ఉంది,
యాభై కిలోమీటర్లు మీరు నడిచి వెళ్ళమందు కానీ 10 కిలోమీటర్లు నువ్వు స్కూటర్ మీద వెళ్ళక్కర్లేదు, సైకిల్ మీద వెళ్ళచ్చు. ఇంట్రెస్ట్ ద ప్లాన్. ఏంటా ప్లాన్? మానవ జాతికి జంతువులకి మధ్య ఒక విశేషమైనటువంటి తేడా ఉంది. జంతువునాం నరజన్మ దుర్లభం. మనం కూడా జంతువులనే, కానీ జంతు జన్మ రావటం అనేది కష్టం అంటాడు. ఎందుకు కష్టం అంటే ప్రకృతిలో 3 శక్తులు ఉన్నాయి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్చాశక్తితో ఖనిజాలు జంతువులుగా మారుతాయి. మళ్ళీ 1,000,000,000 సంవత్సరాల తర్వాత ఆ జంతువులు ఋషులుగాను మహామానవులుగాను దేవతలుగాను మారుతాయి. ఇక్కడ ఏమున్నాయి? ఇచ్చాశక్తి, క్రియాశక్తి. ఇచ్చాశక్తి ప్రకృతిది, ప్రకృతి అనుకుంది సింహం సింహంలాగా ఉండాలని, సింహంసింహంలాగే ఉంటుంది. ప్రకృతి అనుకుంది దోమ దోమలాగా ఉండాలని. తప్పు మాట చెప్తాను నేను ఇక్కడ. ఈ దోమలు ఇవంతా కూడా ప్రకృతి యొక్క ఉత్పాదన కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దోమలు, మిడతలు ఇవంతా మీ సృష్టి. నల్లులు మీ యొక్క ద్వేషము, మీ యొక్క మాటలు దోమలుగా మారుతాయి. మీ మాటలు ఎదుగుతాం అని ఎలా గెలుతూ ఉంటాయో దోమలు మిమ్మల్ని గెలుతూ ఉంటాయి. మీకు తెలియజేయలేదు ఆ లాజిక్. అంతటా మీరు సవ్యంగా కనుక అహింసగా ఉండేటటువంటి వ్యక్తి ధ్యానం చేసుకుంటున్నప్పుడు దోమలు వండుకుంటావు. రామకృష్ణ పరమహంస వివేకానంద ఒక ఎగ్జాంపుల్. లారీ మహర్షి యొక్క శిష్యుడు యుక్తేశ్వర్ గిరి సాధన చేసుకుంటున్నాడు. అతని దగ్గర ముకుంద అని పరమహంస యోగానంద ధ్యానం నేర్చుకోవటానికి వెళ్ళాడు. బిఏ చదువుతూ అప్పటికి ఇంకా అతను పరమహంస అవలే. ధ్యానం చేయన్నాడు. ఈయనకి దోమలు కుడుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే ఆయన మాయం, యుక్తేశ్వర గిరి. ఎందుకు మాయం అంటే ఆయన మాయ అయిపోలే, అంత దోమలు చుట్టూ కమ్మేశాయని. కానీ కమ్మేశాయి కానీ ఆయన కుట్టలే. ఇంచేత దోమలు అంటే మీరు ఇన్సెక్ట్ రిపెల్లర్స్ ఏవేమి పెట్టుకుంటున్నారో అవంతా కూడా మీ ద్వేషాలు, మీ యొక్క తక్కువ ఆలోచనలు, వాటి వల్ల ఏర్పడినటువంటి కరెక్ట్ ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఉండవు. సరే, తర్వాత ఇంచేత ఈ జంతువులలో సింహం, పులి, కుక్క, మేక, ఏనుగ, చీమ. ఇంకా చీమ ఎంత చిన్నది? అన్నిటికంటే చిన్నదైనటువంటి జంతువు చీమ అనుకుంటాను నేను. ఎందుకంటే దోమ కూడా చీమ కంటే పెద్దదే. ప్రస్తుతం ఉన్న దోమలు మనం క్రియేట్ చేస్తాం, అందుకని కంపేర్ చేస్తుంది. కానీ సైంటిస్ట్లు ఏం చెప్తారంటే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్స్ చీమ యొక్క బ్రెయిన్ కంటే గొప్పవి కాదు, చీమ యొక్క బ్రెయిన్ కంప్యూటర్స్ కంటే గొప్పది అంటున్నారు సైంటిస్ట్. కలిసి జీవిస్తాయి, మనం కలిసి జీవించలేం. కలిసి జీవిస్తున్నట్టు నటిస్తున్నాం అంతే. ఇద్దరుంటే 3 వర్గాలు కదా అందరూ చెప్పేది. ఆ తీవ్రత, ఆ భావం యొక్క తీవ్రత అర్థం చేసుకుని మీరు ఎందుకు మారకూడదు, మిగతా వాళ్ళని మారమని మీరు చెప్పకండి. మాస్టర్ చెప్పారు దోమలు ఎందుకు ఉన్నాయంటే, యథావా నీ వల్లే ఉన్నాయి దోమలు, నన్ను పడుకొనివ్వటం లేదు, నువ్వు పక్క ఎక్కువ అని వాడిని తిట్టక్కర్లే. నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేసినా నిన్ను కుట్టావు. మీకు అర్థం, వాళ్ళంతా తెలిసి ధ్యానాన్ని మీరు ఏం చేస్తారంటే ఇతరుల మీద ప్రయోగిస్తారు, మీ మీద ప్రయోగించుకోండి. అంచేత ప్రకృతిలో ఇచ్చాశక్తి ఉంది. జంతువులకి, మిగతా వాటికి క్రియాశక్తి ఉంది. ఈ క్రియాశక్తి ఉన్నంత వరకు ప్రకృతి వాటిని లాభేసుకుంటుంది. కోట్ల కోట్ల సంవత్సరాల్లో మెల్లిగా పరిణామక్రమంలో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వెళ్ళిపోతుంది. మానవుడు వచ్చేసరికి అలా ఏమవుతుందంటే మంచి జ్ఞానశక్తి ఒకటి వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ జ్ఞానశక్తి వచ్చేసరికల్లా కొంపలు అంటుకుంటున్నాయి. వాదన, మా అత్తయ్యకి, నాకు, మా తమ్ముడికి ఒక వాదన. మా అత్తయ్య ఎన్టీ రామారావు పార్టీ, మా అత్తయ్య ఎన్టీఆర్ పార్టీ కనుక మేము ఆపోజిట్ పార్టీ. అంత తప్ప మాకు మిగతా వాళ్ళ మీద ప్రేమ ఏం లేదు. ఆవిడ మీద యుద్ధం ప్రకటించాలి. ఇంకేంటే ఆవిడ తప్ప ఇంకెవరి మీద మేము యుద్ధం ప్రకటిస్తే మమ్మల్ని అంటారు. అది కూడా ఒక కారణం. జ్ఞానం ఈ వాదనలకు ఉపయోగపడుతుంది. ఇంతకీ ఎన్టీ రామారావుకి ఆవిడ ఉందని తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి మేముందామని తెలియదు, మాకు పిలిచేవాడు ఎంపీ సీట్లు అది ఇవ్వటం లేదు, ఆవిడకి ఇవ్వలేదు ఎన్టీ రామారావు. ఉదాహరణ అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? మీరు మాట్లాడుకునేటటువంటి అనేక మాటలు ఇలాంటివే, ఎన్నో పనికిరానటువంటి మాటలు. కానీ మాటలకి ప్రాణం ఉంటుంది కనుక ఈ పనికిరాని మాటలన్నీ ఎక్కడో అక్కడ రూపుదాలుస్తాయి. మీ జీవితంలో ఏదో ఒక రూపంలో అర్థంకి వస్తుంది. చాలాసార్లు పిల్లలు నాకు ఉద్యోగం దొరకటం లేదు అని అడుగుతారు, అమ్మాయిలు పెళ్లి కావటం లేదు అంటారు. దానికి నేను చాలా సార్లు కొన్ని పనులు చేయమని చెప్పాను. సమస్య ఏంటంటే వాళ్ళు ఆ పనులు తప్ప పని చేస్తారు. ఉద్యోగం ఎందుకు జరగటం లేదు వీళ్ళకి? ఇంట్లో ఏ పని చేయరు, పనికి వచ్చే పని అసలు చేయరు ఈ కాలం పిల్లలు. అగ్గి పెట్టి తెమ్మన్నారు, అగ్గి పెట్టి పక్కనే ఉంటుంది షాప్ రోడ్డుగా అయితే వీడు వెళ్ళి తీసుకొచ్చేస్తే తక్షణం ఇలా వాడికి చెప్పబడినటువంటి ప్రతి పని వాడు తక్షణం చేసేస్తూ ఉంటే వాడి జీవితంలో అన్ని తక్షణమే జరుగుతాయి. కానీ మనం తక్షణం ఎన్ని పనులు చేస్తున్నాం మీరు కాస్త ఆలోచించి చూసుకోండి. ఇందుకు లేట్ అయింది మాస్టర్, నేను ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అన్నిటికంటే పెద్ద బాధ ఏంటంటే పక్క వాడికి ఏదో తొందరగా అయిపోయిందని వీళ్ళక పోహ. వాడికి తొందరగా అవ్వలేదు, వాడు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసాడో మనకు తెలియదు. ఒకవేళ ఈ జన్మలో కాబట్టి ఇదివరకటి జన్మల్లో 99 సార్లు చేసి ఉంటాడు, ఈసారి 1వ సారి కనిపిస్తుంది మీకు. అది ఇంప్రెస్ చేసుకోండి. అది ఇక్కడ చెప్పేది, ద మెయిన్ వర్క్ ఈజ్ టు ఇంప్రెస్ ద ప్లాన్ అపాన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్. ఏంటి ఆ ప్లాన్? మనిషిలో ఉన్నటువంటి జ్ఞానశక్తి వీడిని ఒక విచిత్రమైనటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఏంటది? ప్రకృతి యొక్క పరిణామ క్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాలలో జరిగిపోయేటువంటి పరిణామ క్రమాన్ని వీడు ఒక ప్రాణాయామంతో చేసేసుకోగలడు. ఒక్క శ్వాసని పీల్చి వదలటం వల్ల 1 నెల రోజుల పరిణామ క్రమం మారిపోతుంది అని చాలా లాగి మాస చెప్తాడు. మరి మనం ఇన్నాళ్ళ బట్టి ప్రాణాయామం చేస్తున్నాం, మనకేం పరిణామ క్రమం ఏం కనిపించటం లేదు. అసలు ఎందుకు కనిపించటం లేదు అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవటం లేదు. మరి ఎలా ఉపయోగించుకోవాలంటే ఇది తెలియాలి ముందు. ఈ పరిణామ క్రమం గురించి తెలిస్తే కదా మేము ఉపయోగించుకుంటాం. ఉన్మేష నిమిషోత్పన్న వితన్న భువనావళి గలకుని చెప్పాడా లలిత శాస్త్రనామం. ఉన్మేషం నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల నీకు టెక్నిక్ తెలిస్తే సృష్టిని ఎత్తేయచ్చు. అది ఫార్ములా, అది దాని అర్థం అదే కదా. ఉన్మేష నిమిషోత్పన్న వితన్న భువనావళి. మరి ఎలా చేస్తావు? నారదుడు వచ్చేసి చూపించాడు. రత్నాకరుడు అనేటటువంటి ఒక పరమ నికృష్ట వ్యక్తిని రాముడు ఎలా జీవించాలో రాసేటటువంటి స్థితికి తీసుకొచ్చాడు. ఎంతసేపట్లో ఒక్క మాటతో అంతేనా? కానీ ఎలా తీసుకురాగలిగాడు? ఆ ఒక్క మాటతో అతను చెప్పింది వీడు ఆలోచించుకుని తన జ్ఞానశక్తిని ఉపయోగించుకుని అది కరెక్టే అనుకున్నాక ఆ తప్పు మరి చేయలేదు వాడు. అంతేనా? ఇది కరెక్ట్ అనిపించాక వాల్మీకి ఇది తప్పు, ఇంకోళ్ళని హత్య చేయడం తప్పు, నా పిల్లల పిల్లల కోసం వాళ్ళకి పుల్లు పెట్టడం కోసం ఈ పని చేయడం తప్పు అని అర్థమయ్యాక ఆ తప్పు మళ్ళా చేయలే. ఇక్కడ సిగరెట్ తాగటం తప్పని తెలుసు, డయాబెటీస్ ఉంటే స్వీట్ తినకూడదని తెలుసు, అయినా అంతా చేసేస్తూ వాటికి ప్రాణాయామం చేస్తే ఏమీ రాలేదండి. ఏమొస్తుంది? ప్రాణాయామం అంటే ఏంటి? జ్ఞానశక్తిని సవ్యంగా ఉపయోగించుకోవటం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రాణాయామంతో పాటు పరిణామ క్రమం యొక్క జ్ఞానం ఉండాలి. ఆ పరిణామ క్రమమే నేను చాలాసార్లు మీకు చెప్పాను, పిండాండ బ్రహ్మాండ సంబంధం ఏమంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో బాహ్య జగత్తులో కూడా అదే జరుగుతుంది. కనుక బాహ్య జగత్తుని మీరు మార్చలేరు, కానీ అంతర్ జగత్తుని మార్చగలరు. దోమలు మిమ్మల్ని కుడుతున్నాయి, దోమల్ని మీరు ఎన్ని మస్కిటో నెట్స్ అది పెట్టినా ఏం అవ్వదు. కానీ మీరు మీ ఆలోచనలు మార్చేసుకుంటే మిమ్మల్ని దోమలు ఏమి చెయ్యి. చాలా అర్థం కదా? ఈ ప్లాన్ పరిణామ క్రమం యొక్క జ్ఞానము, కోట్ల కోట్ల సంవత్సరాల పరిణామం యొక్క జ్ఞానము. ద మెయిన్ వర్క్ ఈజ్ టు ఇంప్రెస్ ద ప్లాన్ అపాన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. ఇది గుర్తుంచుకోండి, ఇది మనం చేద్దాం. ఎలా చేద్దాం? రైట్ మాస్టర్, ఇప్పుడే వెళ్ళి బయట వాళ్ళందరికీ చెప్పొస్తాను. మీకు ఏమీ అర్థం కాలేదు. పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటే నువ్వు మారు, నువ్వు మారకుండా ఇతరులను మార్చితే వాడు అదే అంటాడు, నువ్వు మారని. మనం మారటానికి ట్రై చేద్దాం. మారటానికి ట్రై చేయటంలో ఇవాళ ఏం నేర్చుకున్నాం మనం? ప్రాణాయామం అంటే గురువుల ప్రణాళికకి మన వంతు ధనాన్ని ఎంత ఎక్కువ నాటగలిగితే అంత నాటడం. రెండోదేంటి? ఆలోచనలో అన్కైండ్నెస్ అంటే ద్వేషాలు ఉండకూడదు, దయారహిత ఆలోచనలు ఉండకూడదు, వ్యంగ్యాత్మకమైనటువంటి భాష వాడకూడదు. దాని తర్వాత పరిణామ క్రమంలో ప్రకృతి యొక్క ప్లాన్ని అర్థం చేసుకుని ఈనాడు అసలు మనం ఏం చేయాలి. ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకో 250 సంవత్సరాల తర్వాత ఉండదు. ఇది యుగసంధి అని చెప్పే కదా, విశిష్టమైనటువంటి కాలము. ఈ విశిష్టమైనటువంటి కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అన్నిటికంటే ముఖ్యం. ఏంటి ఇదంతా చేసుకుంటే? స్వస్తి ఇక్కడ ఇవాళ మనస్ఫూర్తిగా అనుకోండి. నాటుకోండి. ఇది మీరు నాటుకుంటే మీకు పిల్లలు పుడతారు, మనవలు పుడతారు, గందరగోళం ఉండదు, కోరికలు అన్నీ తీరుతాయి, సుఖంగా ఉంటారు, ఇతరులకి మీరు సుఖం ఇవ్వగలుగుతారు. అంతటి ఏదో ఆశామాషిగా శ్లోకం అనుకోకండి, నాటుకోండి. స్వస్తి.